కాబట్టి అన్నల్లటి మబ్బు పట్టి చీకటిగా అయిపోయింది. బ్రహ్మాండమైన వర్షం, ఏనుగు తొండము ఎంతలా ఉంటుందో అంతటి ధార పడిపోయింది. పల్లం లేదు, మిట్టా లేదు, ఏమీ తెలియకుండా జలంతో నిండిపోయింది అరణ్యం. మనకి దారి తెలియలేదు ఆ కటిక చీకటిలో. దారి తప్పిపోయి ఎటో వెళ్ళిపోయాం మనం. తెల్లవారిపోయింది ఈలోగాను, వర్షం తగ్గిపోయింది. మనం ఎక్కడున్నామా అని మనం వెతుక్కుంటున్నాం. ఇంతలోకే అయ్యో పాపం కట్టెల కోసం పిల్లలు, ఆయన ఏదో శనగలు తినేశాడు, మరమరాలు తినేశాడు, కృష్ణుడికి పెట్టలేదు, ఇలాంటి పిచ్చ కథలు ఏవి భాగవతంలో చెప్పలేదు, పోతనామాచుల వారు చెప్పలేదు, వ్యాసుడు చెప్పలేదు, మహాభాగవతుణ్ణి నింద చేసినట్టు అవుతుంది కూడా అలాంటి మాటలు అంటే. కాబట్టి మనిద్దరం కలిసి వెతుక్కుంటుంటే మన గురువు గారు మనని వెతుక్కుంటూ ఎదురొచ్చారు. అయ్యో పిల్లలు సాయంకాలం వెళ్ళారు, జాడలేదు, ఏమైపోయారు అని ఓ కుచేలా ఓ కృష్ణ అని వెతుక్కుంటూ వస్తున్నారు. మనం గురువుగారిని చూసి గురువుగారు అని ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వెడితే గురువుగారు మన ఇద్దరిని చూసి రెండు చేతులతో కౌగలించేసుకుని కత కత ఇట్లు మా కొరకు కాపచరించి ఈ మహాతవిన్ సముత్కట పరిపీడనొందితిరి మీ రుణము తీరుటకిది కారణంబు. విస్ఫుట ధన ధాన్య బంధు దార పుత్ర బహుపుత్ర జయా జయాయు విభూతులు పొందరు పొందుదిరన్నడు అని వరగించాడు. ఇది గురువాక్యం. అంటే గురువు అంటే ఎంత పొంగిపోతున్న మనస్సుతో ఉంటాడో చూడండి. అంతేకాని గురువు అంటే ఓహో శాసనం చేసేసి బెంగెట్టుకునేటట్టు హడిపోయేటట్టు ఉండడు. ఎంత ప్రసన్నంగా వెన్నపూస ఎలా ఉంటుందో గురువు హృదయం అలా ఉంటుంది. ఆయన అన్నాడు కట కట, అయ్యయ్యో పిల్లలారా, ఆవిడ చెప్పిందని మీరు అడవిలోకి వెళ్ళిపోయారా నాన్న? సముత్కట పద పరిపీడనుంది తిరి, రాత్రంతా అడవిలో ఉండిపోయారా ఈ చీకట్లో? ఏం పులులు అరిచాయో, ఏ పాములు వచ్చాయో, దెబ్బలు తగలలేదు కదా అని ఒళ్ళంతా తడివి చూసి వాళ్ళు మన ఇద్దరిని కౌగిలించేసుకుని దగ్గరికి తీసుకుని కందులంబట నీరు పెట్టేసుకుని కళ్ళు తుడిచేసుకుని మీ రుణము తీరుటకిది కారణంబు, మీరు నాకు ఇంకా గురుదక్షిణ ఏమి ఇస్తాను అనకండి, రూపాయి కూడా వద్దు. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు అడుగుతారు, మాట వరసకు అడుగుతారు గురువు గారు మీకు ఏమైనా దక్షిణ ఇవ్వమా అంటారు. ఏం అక్కర్లేదురా, మీరు నేర్చుకున్నది చాలంటాడు గురువు. ఆ మాట కూడా మీరు అనకండి. ఎందుకో తెలుసా, మీరు నాకు దక్షిణ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారు తెలుసా? నా మాట కోసం రాత్రంతా అడవిలో ఉండిపోయారా నాన్న మీరు? అందుకని మీ రుణము తీరుటకిది కారణంబు. విస్ఫుట మీరు నా కోసం గురువు గారి మాట కోసం ఒక రాత్రంతా కట్టెల కోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకు అపారమైనటువంటి ధనము ధాన్యము బంధువులు భార్యలు పుత్రులు అనేక రకములైన విభూతులతో మీరు శోభించగలరుగాక అని ఆశీర్వచనం చేశాడు. ఏ ఉదారుడయ్యా మన గురువు పుచ్చేలా, అటువంటి గురువు ఆయన దగ్గర చదువుకుని కదా మనం ఈ స్థితికి వచ్చాము, ఏం అదృష్టం అయి కుచేలా అని దగ్గరికి తీసుకుని ఏమడిగాడయ్యా మన్ని? ఎప్పుడైనా మన్ని నాకేం తెస్తారా మీరు రాజధానికి వెడితే అని మన అడిగారా? మనం ఇంటికి వెళ్తున్నప్పుడు నాకేం తెచ్చారా అని అడిగారా? అయ్యో మీరు నాలుగు రోజులు కనపడకపోతే నాకు బెంగగా అనిపించింది, రా రండి అని భార్యని పిలిచి ఉషే కుచేలుడు కృష్ణుడు వచ్చారు, ఆ కృష్ణుడికి వెన్నముద్దేశం పెట్టి అన్నాం అన్నాడు తప్ప నాకేం తెచ్చావురా అని అడగలేదురా. ఎప్పుడు అడగడం తెలియని వాడు రా మన గురువు, మనకి పెట్టినవాడు కుచేలా. ఆ గురువు గారిని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని కుచేలా. అలా అంటే నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. అలా ఎవరి దగ్గరకైనా విడితే ఏమైనా పట్టుకెళ్ళాలంటుండేవారు కదా మన గురువు గారు, నువ్వేమి ఇవ్వమే, ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి, నాకు ఏదో తెచ్చే ఉంటావు నువ్వు, ఏమీ తేకుండా ఎందుకు వస్తావు, ఏదో తెచ్చటో, ఏం తెచ్చావో చెప్పవాయ్ అని గబగబా తడివేస్తున్నాడు. సిగ్గుపడిపోయాడు కుచేలుడు. ఏమనిస్తాడు లక్ష్మీనాథుడు ఆయన, అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన, ఆయనకి తానేమిస్తాడు? తిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో ఇన్ని అటుకులు మూట కట్టున్నాయి. ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు, తెలుసు తెచ్చాడు అటుకులని, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ నేను భుజింతున్ అన్నాడు కుచేలా. చాలా ఐశ్వర్యవంతుండని నాకు చాలా మంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు. నీకు ఇంకోటి తెలుసా, ఈ మధ్య నేను గురువునయ్యాను, నన్ను జగద్గురువు అంటుంటారు. జగద్గురువు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు, చాలా మంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు. అవన్నీ నేను తింటాను అనుకున్నావా? నేనేం నోట్లో వేసుకోను. ఎందుకు వేసుకోనో తెలుసా? నాకొక రహస్యం తెలుసు,
వాళ్ళందరూ నా ఎందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు, నాకున్నాయన్న ఆడంబరానికి తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ముట్టుకోను, నేను ముట్టుకునే ఏమి ముట్టుకుంటానో తెలుసా? దళమైన పుష్పమైనను, ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, సలిలమైనను, ఇన్ని నీళ్లు భక్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే ఇలమిన్ రుచిరాన్నముగా నేను భుజింతున్, పాయసాన్నం తిన్నట్టు తింటాను ఆయన కూర్చేలా. నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్ద పీట వేస్తాను ఆయ్, అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను, దాని వంట కూడా చూడను. వాళ్ళకి తెలీదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి. కూర్చేలా, నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా, యాగం చేసిన వాళ్ళకన్నా, పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం. నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను. కుచేలా మనకి కుచేలుణ్ణి అడ్డు పెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి. చేసి ఒక మాట అన్నాడు, నువ్వు నాకేదో కానుక తెచ్చి ఉంటావో, ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చిన వాడివి, కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడని వచ్చి నాకేమీ తేకుండా ఉంటావా, కాబట్టి తెచ్చే ఉంటావు. ఇవ్వట్లేదు నాకు, నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి, నువ్వు స్నేహితుడివి, నీ దగ్గర నాకు ఆ చొరవలేదా, నేనే పుచ్చేసుకుంటానని తడిమాడు. తడిమితే ఇక్కడ చిన్న మూట తగిలింది, తెచ్చావు తేనట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు. లేకపోతే ఇంత మూట, ఆ మూట జాగ్రత్తగా విప్పాడు, కొంచెం గట్టిగా విప్పితే చిరిపోయి కింద పడిపోతాయి అటుకులన్నీ. పాపం ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది. ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు. తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి, ఇలా ఎడం చేతిలో పోసుకుని. చిత్రం ఏమిటో తెలిసా అండి? ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేత్తో పట్టుకున్నాడు. కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే, మోచేతి దగ్గర ఇలా పట్టుకుని, అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా, ఎంత ఇష్టమో అటుకులంటే నాకు. ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం, బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలుసా కుచేలా, ఇది మనసరిగిన స్నేహితుడంటే. మరి చెప్పమే బడాయి దాచేసి అని మురహరుడు పిటికెట తొక్కుల కర్రమొప్పగ నారగించి కౌతూహలియ్యై, మరి యొక్క పిడికెడుకున్న కర్రమప్పుడు పట్ట కమల కర్ర కమలమునన్. ఏంటి పోతన గారి పద్యాలండి, పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో. ఇలా ఆ బట్టలో ఉన్నటువంటి అటుకులు ఓ గుప్పెడు తీసుకుని, కుచేలా నువ్విచ్చిన ఈ అటుకులతో 14 బ్రహ్మాండములు తృప్తిపడిపోతున్నాయి, అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు. ఇలాగా పోసుకునేటప్పటికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు బ్రేవ్ మంత్రించి తేంచి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్లీ పోసుకుంటున్నాడు. ఆయన చూసింది రుక్మిణీదేవి, గభాల వచ్చి తత్కరమప్పుడు పట్ట కమల కర్ర కమలమునన్. ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కన పట్టుకుంది చెయ్య, పట్టుకుని, నారాయణ చాలు మీరు తిన్నది, ఇంక తినకండి. ఏం ఎందుకు తినద్దనాలి, ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు 10 తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్ని ఇచ్చేశారు కుచేలుడికి. ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి, చాలు ఇంకా టక్కని చేయబట్టుకుంది. నాకు తెలుసు నిత్యానపాయని నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం, ఆ తల్లికి తెలియందే ఉంటుందండి, చేయి పట్టుకుంది. పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వు నవ్వి ఆ అటుకులు మిగిలిన వాళ్ళకి అందరికీ ఇచ్చి, ఇవి మీరు తినేసి మిగిలినవి అయ్యప్ప స్వామి గుళ్ళో ఫాల్గుణ మాసంలో జరిగే కుచేలోపాఖ్యానంలో ప్రసాదంగా పంచిపెట్టేయండి, ఇవాళ పంచిపెట్టేస్తాం. కాబట్టి యద్భావం తద్భవతి, మనం ఎలా భావన చేస్తే అది అలాగే ప్రసాదం అవుతుందండి. కాబట్టి ఇవాళ మనకి కృష్ణ పరమాత్మ చేతి అటుకులు వస్తున్నాయి ప్రసాదం అని ఆ ప్రసాదం పుచ్చుకున్నాడు. ఇక్కడే ఒక గమ్మత్తు ఉంటుంది, అంత బ్రహ్మజ్ఞాని కదా కుచేలుడికి అటుకులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ, మరి ఎందుకు తీసుకున్నాడు అటుకులంటే ఆయనకి తెలుసు ఒక విషయం. పోతన గారు భాగవతంలో దీన్ని స్పష్టంగా రాశారు వచనంలో, గత జన్మలలో కుచేలుడు అపారమైనటువంటి ఈశ్వర భక్తితో ఎన్నో సేవలు చేశాడు, ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బావుండు అన్న కోరిక మాత్రం లేదు. ఈశ్వరుడి సేవ చెయ్యడమే తన జీవితానికి ధన్యమని చేశాడంతే. దానివల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకి మనస్సులో మాత్రం కోరిక లేదు. నిన్ను సేవింపగ నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని
జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఈశ్వరుణ్ణి సేవించి ఐశ్వర్యం పొందుదామన్న భ్రాంతి కుచేలుడికి లేదు. కానీ ఆయనతో పాటు సహధర్మచారిణి అయినటువంటి ఆయన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. మహాభక్తుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేడు. ఇంత ప్రేమగా ప్రవర్తించిన కుచేలుడు మాత్రం నాకు ఇది కావాలి అని అడగలేదు. కుచేలుడు అడగకపోయినా కుచేలుడికి ఐశ్వర్యం ఇవ్వాలి. ఐశ్వర్యం కావాలని కుచేలుడు చేసింది లేదు. కానీ కుచేలుడు భార్య ఇచ్చిన అటుకులున్నాయి, ఆవిడ కోరిక తీర్చాలి. ఇప్పుడు ఎంత వింటాడో చూడండి ఆయన మొరలు. కాబట్టి కదండి మహానుభావుడు ఎంతంత ఆ చెవులకి పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుని ఇలా కూర్చుంటే మనం ఎక్కడ ఆయనకి కనపడకుండా అయిపోతామేమో అని చెప్పి పద్మపీఠం మీద అదే పనిగా నిలబడి అలా వింటూనే ఉంటాడు అప్పటికీ ఇప్పటికీ. మీరు ఇప్పుడు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు కదా, ఆ అలమేలు మంగ కంఠంబునందు మంగళ్యంబు గీలించి అని. మనకిద్దరికీ కూడా తల్లిదండ్రులై ఉన్నారు. ఆ తల్లి పద్మావతీదేవి చూడండి. అందుకే ఇప్పటికీ ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్భక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ తల్లి ఎక్కడుండనివ్వండి, పరమాత్మ పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. మీరు చూడండి అలివేలు మంగాపట్నంలో మీరు ఇలా రాజద్వారం దాటి మెట్లు దిగి లోపలికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి ఆ లోపలికి వెళ్ళి కుంకుమార్చన టికెట్తో అమ్మవారి యొక్క రాజద్వారం ముందు నిలబడితే చక్కగా పద్మాసనం వేసుకుని ఇలా తన పాదములు చూపిస్తూ ఎవరు నా పాదములు నమ్మారో వారికి సంసారము ఇక్కడ వరకే వస్తుంది అన్నట్లుగా, ఒరే నాన్న నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదురా, నువ్వు పిల్లాడివి ఇంత దూరం నా కోసం వచ్చావా, ఇంకా మళ్ళీ నువ్వు నోరు విప్పి అడిగితే నాకు సిగ్గు, నువ్వు నోరు విప్పి అడక్కు, నీకేం కావాలో నేను ఇచ్చేస్తాను నాన్న అని ఇలా వరదముద్ర పడుతుంది అమ్మ. అమ్మ అంటే అంతే కదండి, ఇలా వరదముద్ర పట్టి నువ్వు అలా నా పాదాలు నమ్ము నీకేం బెంగలేదు అని చక్కగా ఇలా పట్టి చక్కటి తిలకం పెట్టుకుని అంచు కనపడేటట్టుగా ఈ కుచ్చిళ్లతో పట్టుచీర కట్టుకుని అన్ని ఆభరణాలు వేసుకుని పద్మావతీదేవిగా కూర్చుని ఉంటుంది. పక్కన ఎవరుంటారు, బలరాముడు కృష్ణుడు ఉంటారు. బలరాముడు కృష్ణుడు పక్కన శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి వెంకటాచలపతి. మీరు ప్రదక్షిణంలో అలా తిరిగితే చుక్కలు 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 పెట్టుకున్నటువంటి అనంతుడు. ఆ అనంతుణ్ణి దాటి ఇటువైపు వస్తే నల్లటి బోర్డర్ లో మళ్ళీ ఆ శిఖరంలో మళ్ళీ పద్మావతీదేవి లక్ష్మీదేవి. మీరు హాయిగా నేల మీద పడి ప్రణిపాతం చేసి ఆ నిచ్చెనెక్కి కిందకి దిగితే ప్రసాదం కౌంటర్ లో ఇంత ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుని ఆ పంపులో చేతులు కడిగేసుకుని బయటికి వచ్చేసి గోవిందరాజస్వామి వారి గుళ్ళోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ బయట గోవిందరాజస్వామి వారి గుడికి రోడ్డుకి యువతల పైపున ఉన్నటువంటి హనుమ పాదాలకు ఒక్క నమస్కారం చేసుకుని ఇలా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఈ రెండు చేతుల మధ్యలో గీత కూడా కనబడుతుంది స్పష్టంగా, తెల్లటి గీత గీసి చుక్కలు పెట్టుంటాయి. ఇలా చూస్తూ ఉంటాడు గోవిందరాజస్వామి వారి వంక. ఆ క్షేత్రపాలకుడైనటువంటి హనుమకు నమస్కరించి మీరు లోపలికి వెళ్ళండి. పుండరీకవళ్ళి అన్న పేరుతో ఉంటుంది మళ్ళీ లక్ష్మీదేవి. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడ మాంగళ్యాన్ని దర్శనం చేస్తే భర్తకొచ్చేటటువంటి ప్రమాదం గట్టెక్కేస్తుంది. అందుకే ఆవిడ మంగళసూత్రాలు బయటకేసుకు కూర్చుంటుంది పుండరీకవళ్ళి. నాతో వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను అమ్మవారి మాంగళ్యం దర్శనం చెయ్యండి అని. ఇంతంత మంగళసూత్రాలు పెద్ద పెద్దవి కనపడుతుంటాయి. అలా కూర్చుని ఉంటుంది. మీరు ఇలా లోపలికి వెళ్ళి గోవిందరాజస్వామి వారి గుళ్ళో కడుతుంటే చక్కటి ఏసీ పెడెస్టల్ ఫ్యాన్స్ నుంచి తగులుతూ ఉంటుంది. ఆ లోపలికి వెళితే స్వామి ఇలా విరాజమానుడై చక్కగా ఇలా తల కింద చేయి పెట్టుకుని పడుకుని ఉంటారు. ఆ పొట్ట మీద నుంచి ఇలా తులసిమాలన్నీ వేసేసి ఉంటాయి. మళ్ళీ పాదాల దగ్గర ఎవరు, మళ్ళీ అమ్మవారే. ఆ పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఎత్తేస్తుంటుంది శ్రీదేవి భూదేవి. మధుకైటభులన్న రాక్షసులు, ఆ నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు. మళ్ళీ మీరు ఇలా దిగొచ్చారనుకోండి, మళ్ళీ ఎవరు, కృష్ణ పరమాత్మ. చక్కగా నందక ఖడ్గం పెట్టుకుని ఆయన కూర్చుని ఉంటాడు. ఇలా దిగి మీరు వచ్చారనుకోండి, గొల్ల కంపు గొల్ల బుట్ట గొల్ల కొప్పు వేసుకుని ముందు మదకళిత్తు నోడాల తోల్వలియం నంద గోపాలం మరుమగళే నిప్పిన్నాయ్ కందం కమలం కళలి కడైత్తిరవాయ్ వందయంగం తోళియలై తనుగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ పీలి అంగం కువినగాన్
பந்தார் விரலிவன் மைத்துனன் பேப்பாடா சந்தாமரைக்கையால் சீரால் வளையழிப்பா வந்த திறவாய் மகிழிந்து ஓரோ ரம்பாவாயின் பத்தெந்தோ பாசுரம்லோ திருப்பாவையில் அடுக்குட்டாங்கதா. అటువంటి చేతులతో ఆ తల్లి గోదాదేవి అక్కడ నిలబడి ఉంటుంది. దాటి అలా ముందుకెడితే శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి, వాళ్ళ శనివారం కదండి నా మనస్సు వెళ్ళిపోయింది, ఆ కోరిక తీర్చేసుకుంటున్నా, అసలు రహస్యం అది, ఒక్కసారి కొండెక్కేస్తే అక్కడ హాయిగా క్షేత్రపాలక హనుమ ఆ బేడియాంజనేయ స్వామి వారు నిలబడి ఉంటారు. ఆయన పాదాలకు నమస్కారం చేసి దిగి ఆ కోనేటి దగ్గరున్న వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమకి నమస్కరించి ఆ పాతాలగా ఆ కోనేటిలో స్నానం చేసి శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కరించి ఆ మెట్లెక్కి నలుగురు శిష్యులతో ఉన్న ఆది శంకరాచార్యులు వారి దర్శనం చేసుకుని ఆదివరాహమూర్తి గుళ్ళోకి వెడితే ఇలా అడ్డంగా లక్ష్మీదేవి, ఆదివరాహమూర్తి ఇలా పడుకుని వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని నమస్కరించి శ్రీవేంకటేశ్వరుడి గుడి రాజద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గొట్టంలోంచి వస్తున్నటువంటి నీళ్లల్లో కాళ్లు కడిగేసుకుని అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి ఇద్దరిని దర్శనం చేసుకుని అది దాటి ముందుకొస్తే ఎడమ చేతి పక్క కృష్ణరాయల వారి వంశంలో స్వామిని సేవించుకున్న అచ్యుతరాయల వారి యొక్క మూర్తిని చూసి ఇంకొంచెం ముందుకెడితే ఎడం చేతి పక్కన రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం అనేటటువంటి పెద్ద త్రాసు, కుడి చేతి పక్కన అద్దాల మంటపం, దాని నిండా అద్దాలు, అందులో ఉన్నటువంటి ఊయల, చిన్న చిన్న చతురస్రాల్లాంటి గళ్ళు, అందులోంచి లోపలికి కనపడుతున్నటువంటి ఆ అద్దాల మంటపం, అది దాటితే పెద్ద ధ్వజస్తంభం, దానికి కట్టినటువంటి దర్భలు, ఈశాన్యం మూల ఉన్నటువంటి క్షేత్రపాలక శిల, అది దాటి క్యూ తాడుకిటు పక్కకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద మెట్లు, ఆ మెట్ల దగ్గర పెద్ద మెట్టుకో నమస్కారం చేసి ఇలా ఎదురుకుండా చూడగానే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఎడమ పక్కకి తాళ్ళోంచి వెళ్ళగానే చిన్న గుడి, అందులో కంచి వరదరాజస్వామి, ఆ వరదరాజస్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇలా తిరిగి ఆలయం లోపలికి వెళ్ళగానే ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనో వినపడుతుంటే ఆ గడప దాటి లోపలికి వెళ్ళి ఆ పక్కన ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఒక్క నమస్కారం చేసి ద్వారపాలకులు ఇద్దరు ఇలా పెద్ద పెద్ద ఆ ప్రమిదలు పట్టుకుంటే అందులో జ్యోతులు వెలుగుతుంటే వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇటుపక్కకి తిరిగి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికీ ఆ ఎదురుగుండా స్వామివారి పెద్ద కిరీటం, దాని మించి వేలాడుతున్న తోమాల, స్వామివారి ఊర్ధపుండ్రాలు, ఆయన నాసిక, చిన్ని నోరు, గడ్డం, దానికి అలదుకున్నటువంటి గంధం, చక్కటి చెక్కిళ్ళు, పెద్ద పెద్ద చెవులు, వాటికి పెట్టుకున్నటువంటి ఆ మకరకుండలాలు, ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం, శంఖం, చక్రం, గద, పద్మం, ఇక్కడ ఇలా ఎడంచెయ్యేమో నడుం మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ చేతుల నిండా మరకత మాణిక్య వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉంటే అందరికీ అభయం ములిచ్చు చేయి అని మహానుభావుడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు అంటాడు అనమాచార్యుల వారు. అటువంటి చెయ్యి, ఆ చెయ్యి మెర్రిసిపోతూ ఇలా చూపిస్తుంటే బలిష్టమైన తొడలు కొద్దిగా ఇలా పక్కకి వంగి చక్కటి పట్టుపంచ, ఇంత అంచు, నందక ఖడ్గం, ఆ వేలాడుతున్నటువంటి సాలగ్రామ మాలలు, అమ్మవార్లకి అలంకారం చేయబడి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి, ఆ క్రిందకి వస్తే మోకాళ్ళు, ఆ మోకాళ్ళకి పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అలంకారాలు, ఆ పాదాలకి కనపడేటటువంటి మంజీరములు, పాదముల మీద ఉన్నటువంటి వెండి తొడుగులు, ఆ తొడుగుల మీద పూజ చేయబడినటువంటి తులసి, రెండు వేపుల నుంచి వచ్చేటటువంటి దీపాల కాంతి, పక్కన అరుగు, అరుగు మీద సీతారాములు, కృష్ణుడు, మానసికంగా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద శిరస్సు పెట్టేసి ఆ తులసి యొక్క వాసనని ఆఘ్రాణించి మత్తెక్కిపోయి, స్వామి నీ దివ్యజో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ ఆయన పాదాలు గట్టి గట్టిగా పట్టుకుని నమస్కరించి ఆయన కాళ్ళొత్తి, స్వామి ఎప్పటి నుంచి ఇలా నిలబడ్డావో మా అందరి కోసం అనుకుని ఆ స్వామి తన చేతులు గల్లుమంటుండగా కంకణాలతో ఒక లడ్డు ఇస్తే అది నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తూ గోవిందా గోవిందా ఆయన వంక చూస్తూ అడుగులు వెనక్కి వేస్తూ వచ్చి రాజద్వారం దాటితే కుడి పక్కన ఘంటామంటపం, పెద్ద పెద్ద గంటలు దాటి ఇటు కుడి పక్కకి తిప్పితే వైకుంఠ ద్వారం, ఆ మెట్లెక్కి ఎడం పక్కకెడితే వకుళమాత తల్లి యశోద, వకుళమాతగా ఉండి కన్నాల్లోంచి వంటశాల వంక చూస్తుంటే అమ్మవారికి వకుళమాతకి నమస్కరించి, అమ్మా ఏం అదృష్టవంతురాలివమ్మా, కృష్ణుడిగా లాలించావు, ఈనాడు వెంకటేశ్వరుడిగా పోషిస్తున్నావు, ఎంత అదృష్టవంతురాలివమ్మా అని ఆ వకుళమాతకి నమస్కరించి అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే స్వామివారి తీర్థమిచ్చి పాదుకలు పెడితే ఆ పాదుకలు పుచ్చుకుని అక్కడి నుంచి దిగి కుడి చేతి పక్కకి చూస్తే అక్కడే స్వామివారి వంట చేయడానికి ఉపయోగించేటటువంటి నీటితో కలిగి ఉన్నటువంటి భూదేవి బావి, కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్టాల్ ఉచిత భోజనం టిక్కెట్లు, అది పుచ్చుకుని ఇలా కుడి పక్కకి తిరిగితే ఆలయం వెనకాతల ఇచ్చట కర్పూరము వెలిగించరాదు అని ఇత్తడిపల్లెం మీద బోర్డు, బలిహరణం పెట్టేటటువంటి పీఠం, అక్కడ ముట్టుకోకుండా ఒక నమస్కారం చేస్తూ ముందుకు నడిచెళ్ళిపోతుంటే ఎడం పక్కన పరకామణి లుంగీలు కట్టు కూర్చుని డబ్బులు లెక్కెట్టుకునేవాళ్ళు, వీడియో కెమెరాల్లోంచి చూస్తున్నటువంటి అధికారులు, ఆ చివరికి వెళ్లేటప్పటికే అక్కడ స్వామివారికి గంధం తీసేటటువంటి ఒక పెద్ద మంటపం, నిలువుగా పెట్టబడిన గంధపు చెక్కలు, దాని మీద సాన పట్టేటటువంటి గంధపు చెక్కలు, అవి దాటి కొంచెం అరుగుమించి ఇలా వచ్చి మెట్ల నుంచి చూస్తే ఎదురుగుండా ఆ గోపురంలో విమాన వెంకటేశ్వరుడు, ఇటు గరుత్మంతుడు, అటు ఆంజనేయ స్వామి, ఒక నమస్కారం పెట్టుకుని మెట్లు దిగి ముందుకెడితే ఇటు పక్క అన్నమాచార్యుల వారి భాండాగారం, కింద తాళం వేసి ఉంటుంది గుళ్ళేనికి, అటు విడితే రామానుజాచార్యుల వారు శ్రీవారి బొక్కసం, అంటే స్వామివారి యొక్క ఆభరణాలు ఉండేటటువంటి గది, అది దాటిన తర్వాత భగవత రామానుజులు ఉండేటటువంటి గది, అక్కడికి వెళ్ళి రామానుజులకు నమస్కరించి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే ఆ నరసింహస్వామికో నమస్కరించి అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి మెట్లు దిగిపోయి రంగనాథుడి దగ్గర సాష్టాంగం చేసి కొద్దిగా ఇటు వస్తే హుండీలో ఓ 1,000 రూపాయల కట్టోటి పారేసి, మానసికమే కదండి, హుండీ చుట్టూ తిరిగి ఆ గోడ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి పాదాలు పొడుగైన వాళ్ళకే అందుతాయి, ఇంతంత చేతులెత్తి ఇలా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించి, అమ్మా లక్ష్మీదేవికి జై అనుకుని తల్లికి నమస్కారం చెప్పుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్లు దాటి ఎడం పక్కకి తిరిగితే ఫ్రీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ లో అక్కడ ఉన్న గంగాళమ్మ అదృష్టాన్ని బట్టి లడ్డూయో దద్దోజనమో పులిహారో చక్రభంగలో చిన్న ఆకుడప్ప తీసుకుని ఇలా నిలబడితే రెండు చేతులతో పెట్టేవాళ్ళు, ఇలా తోసేసేవాళ్ళు, అప్పుడు చక్కగా అందులో చక్రపొంగలో దొరికితే అక్కడ ఉన్నటువంటి నూతి దగ్గర నించుని స్వామివారి శ్రీవారి వంటశాల పక్కన నిలబడి తెల్లవారకట్ట ఆ ప్రసాదం తినేసి ఆ పంపుల దగ్గర చేయగడిగేసుకుని ఆ నీళ్లు తాగేసి అప్పటి వరకు స్వామివారు బయటికి వస్తే వెలిగించి తీసుకొచ్చేటటువంటి పెద్ద పెద్ద కాగడాలు ఆరిపోయినవి చిన్ని చిన్ని మంటలతో అక్కడ ఉంటే జిడ్డు మీద జారిపోకుండా వాటర్ జెట్స్ తో నీళ్లు కొడుతుంటే ఆ తడిసిపోయిన చోట పంచ పైకి పట్టుకుని ఎడం పక్కకొచ్చి స్వామివారి గడ్డానికి తగిలిన గుణపాన్ని పైన గోడకి తగిలించి ఉంటే చూసి మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి గోవిందా గోవిందా పునర్దర్శనమిమ్మని ఆ రాజద్వారం మెట్టు దాటి బయటికొచ్చి ప్రసాదం తీసుకుని ఆ స్వర్ణ తేరు ఉండేటటువంటి ఆ పెద్ద గది దగ్గర నుంచి శిఖరం వంక చూసి మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తానో వెంకటేశ్వర, వచ్చేస్తున్నావో వారం రోజుల్లో అని మనసులో అనుకుని పొంగిపోతే ఇది చాలదా చిత్తంలో తలుచుకున్నది, వెంకటాచలం వెళ్ళిన వాడు ఎంత ఫలితాన్ని పొందుతున్నాడో ఇలా దర్శించిన వాడు పొందుతున్నాడు కాదండి, మన స్వేచ్ఛగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసితో ముక్కెట్టి వాసం చూసొచ్చాం కాబట్టి ఇది పరమాత్మ చూస్తాడు, ఎక్కడున్నా చూడగలడు. దీనికి ఏమి నిదర్శనము? ఆ తల్లి పరమాత్మ ఉన్నాడు, మన కోరిక తీరుస్తాడని ఇన్ని అటుకులు ఇచ్చింది. ఆ అటుకులు అడ్డు పెట్టి కుచేలుని యొక్క భార్య కోరిక తీర్చడం కోసమని ఒక్క గుప్పెడు అటుకులు తిని ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడు అడగలేదు, కృష్ణుడు చెప్పలేదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని, అసలు కుచేలుడు ఏమీ అడగలేదు నాకిమ్మని, కృష్ణుడు నేను ఇచ్చానని చెప్పలేదు. ఆ రాత్రి చక్కగా ఇద్దరూ కలిసి పలహారం చేసి మెత్తటి హంసతూలిక తల్పం మీద కుచేలుణ్ణి పడుకోపెట్టి ఆయన నిద్రపోయే వరకు కాళ్ళొత్తి కృష్ణ భగవానుడు, ఏమై కుచేల చెప్పవాయి, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు, నీ పోలికేనా అని ఆయనతో మాట్లాడితే ఏం విచిత్రం ఏం విచిత్రం, ఇవాళ బయటికి వెళ్ళలేదు, అలా ఆయనతో కబుర్లు 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 వనల్లిపోతున్నారు. అయ్య బాబోయ్ ఇదేమిటో, ఇంత ప్రీతి ఏమిటో, ఇదెక్కడ స్నేహితుడో అని రుక్మిణీదేవి కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా సంతోషించి కళ్ళిలా పడిపోతుంటే ఆయన ఏదోట అని కుచేలుడంటే, ఆ నీకు నిద్ర వస్తున్నట్టుందో కుచేలా పడుకో అని చెప్పి వచ్చి హంసతూలికా తల్పం మీద తాను నిద్రపోతే తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసుకుని మళ్లీ తనకున్న మాసుబట్టలే కట్టుకుని కృష్ణా నేను వెళ్ళొస్తానోయ్ అంటే, అయ్యో నువ్వు స్నేహితుడివి, నువ్వు వెళుతున్నప్పుడు నేను మర్యాద అక్కడ వరకు వచ్చి దిగబెట్టాలని, ఎక్కువ దూరం దిగబెట్టకూడదు తక్కువ దూరం దిగబెట్టాలి, అందుకుని కొద్దిగా గడప దాటి బయటికొచ్చి దిగబెట్టి లోపలికి కృష్ణ పరమాత్మ వెడితే ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కుచేలుడు అనుకున్నట్ట, ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ యొక్క దర్శనాన్ని కొన్ని కోట్ల మంది అడుగుతారో వాడితో కలిసి కూర్చున్నానా, వాడు నా చేతులు పట్టుకున్నాడా, ఓయ్ కుచేలా అని దగ్గరికి తిరిగాడా, ఇలా నా ఒళ్ళు తడిని అటుకులు తిన్నాడా, రుక్మిణీదేవిని తినమన్నాడా, వాళ్ళందరూ కళ్ళకద్దుకు తిన్నారా, నా కాళ్ళు కడిగాడా, ఏమి సౌజన్యం నా సఖుడిది, ఏమి ఆనందం, ఇంకింతకన్నా నాకు జీవితంలో ఏం భాగ్యం కావాలి అనుకున్నాక గుర్తొచ్చింది మా ఆవిడ డబ్బుల కోసం పంపించింది కదా. అప్పుడు అనుకున్నాడు, అదేమిటి నేను అడగడం ఏమిటి, ఇన్ని అడిగిన వాడు నా బట్టలు చూసైనా ఇవ్వద్దు, ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇవ్వలేదు, శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈయట ఉండుటకు హేతువు జ్యోతకంబయ్యే, ఎందుకు నాకు డబ్బివ్వకుండా నన్ను పంపించేశాడో నాకు ఆ కారణం ఇప్పుడు అర్థమైంది, ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను కానడని కాక శ్రితాత్తిహరుండు, ఆయన సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చెయ్యకుండునే ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి నాకెప్పుడూ ఆ కృష్ణుడు గుర్తుంటున్నాడు, ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ని మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమే ఉంచి ఆయన నా మనస్సులో ఉండేటట్టుగా నాకు వరం ఇచ్చాడనమాట. అబ్బాబ్బాబ్బా ఏమి కృష్ణుడు ఏమి కృష్ణుడు అని పొంగిపోయాడు ఇంకోసారి. ఇది కుచేలోపాఖ్యానం అంటే. ఎంత మహాత్ముడో చూడండి కుచేలుడు, అటువంటి కుచేలుండి పట్టుకుని అటుకులు తినేశాడు, దరిద్రం వచ్చింది, ఎక్కడ తీసుకొస్తారో తెలియదు ఈ కథలు. ఆ కుచేలుడు శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి అందుకని నాకు ధనం ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను చేరడని కాక శ్రితాత్తిహరుండు సకృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చెయ్యకుండునే. ఆయనే తలుచుకుంటే నిజంగా నాకు ఇవ్వాలి అనుకుంటే ఐశ్వర్యం ఇవ్వలేడు, కానీ నేను ఇలాగే ఉండి నిరంతరము భగవంతుణ్ణి స్మరించాలి అని నన్ను ఇలా ఉంచి ఉంటాడు అని అనుకున్నాడు. ఈశ్వరుడి పట్ల ఒక్కసారి ప్రేమతో ఇన్ని అటుకులిస్తేనే అంత ఐశ్వర్యం ఇస్తే, గోవింద పట్టాభిషేకంలో ఆలయ కమిటీ వారు చెయ్యలేక కాదండి పాయసాన్ని, మీ అందరూ పరమభక్తితో విన్నారు, రేపటి రోజు ఉదయం మీకు తోచింది ఇంత పంచదారో ఇన్ని పాలో ఇంత జీడిపప్పో రెండు యాలుక్కాయలో ఎవరికి తోచింది వారు వేస్తే ఆ పదార్థాలతో అందరం కలుపుకు తిందాం, ఏమో ఇందులో ఏ మహాభాగవతులున్నారో ఎవరి చేతిలో పడింది కలిపి అది మహాప్రసాదం అవుతుందో అందరి చేతులతో పడింది అందరం పంచుకు తిందామండం వెనకాతల రహస్యం అది, ఏమో ఇందులో ఎంత భక్తులున్నారో ఆ ఎవరి చేతి పదార్థం పడితే పొంగిపోతాడో పరమాత్మ అది తిని మనం ధన్యులమైపోతామో అందరం కలిసి వండుకుని అందరం కలిసి తిందాం, అందుకని రేపు పాయసాన్నానికి అలా ఇమని. ఇంకా పరమాత్మతో కలిసి సంతోషంగా ఆయన రథం వెనక నడిచి సువాసినలు ఆయనకి పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే ఎంత పొంగిపోతాడు నా తండ్రి, ఇంత సేవ ఇంత పూనిక ఇంత నమ్మకమా నా మీద అని ఎంత పొంగిపోతాడు. కుచేలోపాఖ్యానం విని మనం ఊరేగింపుకి వెళ్ళకపోతే మనం తప్పు చేసిన వారం అయిపోండి, ఎందుకంత ధూర్త మాట మాట్లాడతావు, ఏ అలా ఉంటావు అనుకుంటున్నావా, నువ్వు అలా అనకూడదని మీరు అంటారని నాకు తెలుసు, అదో చాపల్యం అందుకు అన్నానంతే. కాబట్టి సంతోషంగా కుచేలుడు తన ఊరు చేరుకున్నాడు, తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూశాడు, చూస్తే భానుచంద్ర ప్రభా భాసమానంబైన కాంతోపల భవనమును బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది. ఏమిట్రా ఇంత గొప్ప సౌధం అనుకున్నాడు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములను, ఆ సౌధమునకు చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మీద పక్షులు కలకూజితములు కూస్తున్నాయి, రత్నములు, వజ్రములు, వైఢూర్యములు, మాణిక్యములు, తాపణములు చేయబడినటువంటి అరుగులు, బంగారముతో నిర్మించబడినటువంటి గోడలు, స్తంభములు, మంచి మంచి సరోవరాలు, అందులో కారండవములు, హంసలు మొదలైన పక్షులు, కొన్ని లక్షల మంది పరిచారికలు, ఎక్కడ చూసినా రత్నాల రాసులు, ఎందరో అతిథులు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేస్తున్నారు, వెళ్లిపోతున్నారు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ పూజి మణిత కూజితోద్యానములను పుల్ల సితాంభోజ హల్లక కహ్లార. ఇన్ని చెట్లు, ఒక చెట్టు కాదు, రెండు చెట్లు కాదు, అనేకమైనటువంటి చెట్లు, దానితో పాటుగా అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చీనీ చీనాంబరములను కట్టుకున్నటువంటి సేవకీమణులు బయటకి లోపలికి తిరుగుతున్నారు. ఇదేమిట్రోయే, 5 పైసలు ఆదాయం లేకపోగా ఒక్క పూరి గుడి షోటు ఉండేది, దాని స్థానంలో ఇంత పెద్ద స్థలం ఎక్కడిది, ఇంత పెద్ద సౌధం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఈ సేవకీమణులెవరు, ఈయల్లరంతా ఏమిటని కుచేలుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇది చూస్తుంటే ఇటువంటి ఇల్లు ఎటువంటి మహాపురుషుడవుదో, ఇది ఇటువంటి ఇల్లు బహుశా ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. ఇది అభినవ లక్ష్మీ నివాసమగుచు, ఇది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి నివాసం తర్వాత బహుశా ఇదే లక్ష్మీ నివాసం అయి ఉంటుంది, ఎటువంటి పుణ్యాత్ముడు ఉంటున్నాడో ఇందులో అనుకున్నాడు. ఆ పరిచారికలు గబగబా బయటికొచ్చి బంగారు పళ్ళెల్లో ఆయన కాళ్ళు కడిగి ఆయనని మేళకాళాలతో లోపలికి రమ్మన్నారు. ఎవరిల్లు, నన్ను నేనెందుకని అడిగాడు. ఆ ఊరుకుందరూ మీ ఇల్లే అన్నారు వాళ్ళు. తెల్లబోయాడు కూర్చోడు, నా ఇల్లు ఏమిటి, నాకెప్పుడుంది ఇంత ఇల్లు అన్నాడు. భార్య మహాపతివ్రత, కానీ తనకే తెలీదు ఆవిడ అలాంటి బట్టలు కట్టుకుని అన్ని నగలు పెట్టుకుంటే అలా ఉంటుందని. అన్ని అటువంటి పట్టుబట్ట కట్టుకుని అన్ని నగలు పెట్టుకుని భర్త కనపడ్డాడన్న లజ్జతో పరమపాతివ్రత్యంతో ఎదురొచ్చి కాళ్ళకి నమస్కరించి శిరసు తాతించి ఆయన చేయి పట్టుకుని మెల్లమెల్లగా నడిపిస్తూ, మీరు అక్కడ స్వామికి ఏమిచ్చారో, ఆయన ఏం తిన్నారో నాకు తెలియదు, కానీ ఆ మొదటి అటుకు నాలుక మీద పడగానే పూరిగుడిశ ఇలా అయిపోయింది, వీళ్ళు ఇలా అయిపోయారు. అందుకని ఇంత ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్ష సిద్ధిని కుచేలుడు, భార్య, బిడ్డలు పొందినారు అని. ఇంత పరమ పవిత్రమైన ఈ కుచేలోపాఖ్యానం అనబడేటటువంటి దాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వాళ్ళకి మురహరుడు ఇట్లు కుచేలుని ధనవంతుని చేసి నెట్టి ఈ ఆఖ్యానము విను జనులకు, ఎవరెవరు ఈ కుచేలుణ్ణి దరిద్రుణ్ణి సంపత్తి కలిగిన వాడిగా కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆఖ్యానము వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల యందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు అన్నీ నిలబడి అంచమునందు మోక్షమును పొందుతారు అని గొప్ప ఫలశ్రుతి చెప్పబడినటువంటి కుచేలోపాఖ్యానాన్ని పరమాత్మ ఇవాళ మనందరం వినేటట్టు మిమ్మల్ని చెప్పగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చి కటాక్షించాడు. రేపు ఉదయం చక్కగా 6:30 అయ్యేటప్పటికీ మీ అందరూ ఇక్కడికి వచ్చేస్తే వృద్ధులైన వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకెడతారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వచ్చేసేయచ్చు గణపతి గుడికి, లేని వాళ్ళ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పకపోతే, ఇంత కథ విని ఆ నామం చెప్పుకోకపోతే నాలికుండి ప్రయోజనం ఏమిటండి? కాబట్టి స్వామి నామం చెప్పుకొని బయలుదేరదాం. నందనందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
కష్ట నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వరాహమూర్తివి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పక్షివాహన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
కరుణాసాగర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శరణాగత వత్సల గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆపద్బంధవ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దరిద్ర జన పోషక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రిత పరిపాలక గోవింద
గోవింద హరి గోవింద గోవింద గోకుల నందన గోవింద
పద్మావతి ప్రియ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ధరణీ నాయక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
రఘుకుల నందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నీరజనాభా గోవింద నిత్య కళ్యాణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శేషాద్రి నిలయ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీనివాస గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీ వెంకటేశ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.